ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
సాయీశం దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం
మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యాద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివ్య నుండి భూకి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. లోకానికి ఎన్నో బోధలు చేశాడు వ్యాస భగవానుడు. వ్యాసో నారాయణో హరిహి అన్నారు. అతను నారాయణ స్వరూపుడే అన్నారు. వ్యాస పౌర్ణిమ అన్నారు. అనేక వేదములుగానున్నదానిని ఉద్ధరించటానికి చాలా కష్టమవుతుందని 4 వేదాలుగా విభజించి లోకమునకు అందించాడు వ్యాసుడు. అలాంటి విభాగము గావించిన వ్యాసునికి హృదయము పవిత్రంగా మారిపోయింది. ఈ ప్రపంచానికి పవిత్రమైన వేదమాతను అందించాడు కదా అని తృప్తిపడ్డాడు. ఆ సంతృప్తి పడిన దినమే పూర్ణిమ. పూర్ణిమగా ఉంటున్నాడు చంద్రుడు. చంద్రునకు మానవునికి మనస్సుకు సంబంధం ఉంటున్నది. ఈ వేదమే చంద్రమా మనసో జాతః చక్షోసూర్యో అజాయత. చంద్రుడు మనస్సు రెండూ ఒక్కటే, బింబ ప్రతిబింబములే. గతవారం శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమంలో భాగంగా వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ విఎస్ఆర్ మూర్తిగారు ఇచ్చిన ప్రసంగంలోని మొదటి భాగాన్ని మనం విన్నాం. ఈనాడు ఈ ప్రసంగంలోని రెండవ భాగాన్ని వింటూ మన జీవితంలో గురువు యొక్క ఆవశ్యకత, గురు పూర్ణిమ పర్వదిన యొక్క ప్రాశస్త్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి విఎస్ఆర్ మూర్తిగారు అందించిన ఆ ఉపన్యాసంలోని రెండవ భాగాన్ని విందామా.
ఈ గురువు వేదవ్యాసుల వారి బర్త్డే మనం మాట్లాడుకుంటున్నాం, జన్మదినం అంటున్నాం, మరి ఆయన ఒక్కడేనా అంటే, అంతరంగము కన్న అధ్యాపకుడు లేడు అరయకాలమే మీకు పరమ గురువు గ్రంథరాజమగును ప్రత్యక్షలోకమి ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే. స్వామి చెప్పారు, అధ్యాత్మగా నీ లోపల ఆంతరంగికంగా ఓ గురువు ఉన్నాడు. వాడు నేను 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 అని చెప్తున్నాడు. మంచి చేయబోతే మంచేనంటున్నాడు, చెడు చేయబోతే వద్దంటున్నాడు. వద్దన్నా చెడు చేస్తున్నాడు జీవుడు, కానీ లోపల గురువు ఉన్నాడు. ఈ గ్రంథరాజ్యం ఎక్కడ ఉన్నదంటే, భారత భాగవత రామాయణాలు ఎక్కడి నుంచి పుట్టినాయంటే, లోకమును వీడి రసము లేదన్నాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. అంటే ఈ లోకంలో ఏముందో వాళ్ళన్ని గ్రంథస్థం చేశారు. కథలు కథలుగా ద్వైతాద్వైత మార్గంలో పుంఖానుపుంఖంగా కొన్ని వేల పాత్రలు సృష్టించాడు. భారతాన్ని చదవండి, భారతంలో ఉన్నన్ని పాత్రలు ఎక్కడా లేవు. ఒకదానితో ఒకటి ఎంత సంబంధం పెట్టుకుని అవి కూడబలుక్కున్న ఒక నెట్వర్కింగ్ అంటామే దానిని భారతం నిండా కూడా వేదవ్యాసుల వారు పరచి తరచి ఉంచారు. వీటన్నింటితో పాటు ఈవేళ ఆ గురువు ఎవరంటే తొట్టతొలినాడు మనకి పలక మీద ఓం నమ శివాయ అని రాసిన ఆ గురువు ఇప్పుడు ఉండడు. మనమే పెద్దవాళ్లమైనాం, ఆయన కాలం చెల్లి వెళ్లిపోయి ఉంటాడు. కానీ ఆయన ఎవరో ఒక అజ్ఞాత మూర్తికి నమస్కరిద్దాం. అలాగే ఇది మంచి ఇది చెడు, నీకు నీ కుటుంబానికి నీ చుట్టూ ఉన్నటువంటి సమాజానికి కీర్తి తెచ్చేలాగా జీవించు, విద్యాబుద్ధులతో జీవితాన్ని గడుపు, మంచి ప్రవర్తనతో మంచి వ్యక్తిత్వాన్ని సంతరించుకో అని చెప్పినటువంటి మాతృమూర్తికి నమస్కరిద్దాం. తల్లి ప్రప్రథమ గురువు, ఎందుకంటే తల్లి అన్యాపదేశంగా చెప్తుంది, ఏది డైరెక్ట్ గా చెప్పదు, తాను డిమాన్స్ట్రేట్ చేస్తూ పిల్లలకు బోధిస్తుంది. తండ్రి డిమాన్స్ట్రేట్ చెయ్యలేడు, అశక్తుడు. ఏం చెప్తాడంటే నువ్వు చేస్తున్నది రైట్, నువ్వు చేస్తున్నది రాంగ్ అని చెప్తాడు, కఠినంగా ఉంటాడు. తల్లి ఆ తప్పు ఎలా చేయకూడదో, చేసినందువలన ఏ విపత్కర దుస్తర పరిణామాలు ఏర్పడ్డాయో కథలుగా మనకి చెప్తూ అలా ఉండకూడదు అని చెప్తూ మనల్ని ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాన్ని పొందిన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది గనక తల్లికి ప్రథమ వందనం. తల్లి గనక చెప్పకపోతే మనకి తండ్రి ఎవరో తెలియదు. ఇడుగో నీ తండ్రి అన్నప్పుడు ఇంకా కనురెప్ప విప్పని బిడ్డ కూడా తన తండ్రి వైపు మాత్రమే చూస్తాడు. ఇది ఒక బయలాజికల్ గా మన ఆశ్చర్యమేం లేదు. ఆ లోపల ఇంపల్సెస్ అన్ని కూడా అట్లా నడిపిస్తాయి గనక తండ్రి పోషకుడు మనకి. మనకేం కావాలో మన అవసరాలు తీరుస్తాడు కనుక తండ్రికి నమస్కరించాలి. ఈ తల్లి తండ్రి ఇద్దరూ కలిసి గురువుని చూపిస్తారు. అయ్యా పిల్లవాడు పెద్దవాడవుతున్నాడు, లేదు పిల్ల పెద్దదవుతున్నది, మంచి విద్యాబుద్ధులు నేర్పండి, మీ దగ్గరుంటే మా పిల్లలు బాగుపడతారని మనం అప్పజెబుతాం. అటువంటి ఆ గురువు ఆ బాధ్యతని స్వీకరిస్తాడు. కనుక తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు కలిసి దైవాన్ని చూపిస్తారు. తల్లి తండ్రి గురువు దైవం అనేటువంటి పరిణామంలో దైవం మొదట లేడు, చెట్ట చివరున్నాడు. అంటే మనకి ఎవరు ప్రథమ దైవతం ఎవరు అంటే తల్లి. మాతృవందనం చేయాలి, వేళ గురువందనం చేయాలి. ఆ గురువులలో గురువులకు గురువులుంటారు, మనకి పాఠం చెప్పిన వారికి కూడా గురువు బతికుంటారు, వారికి కూడా మనం నమస్కరించాలి. ఎందుకంటే ఇది పరంపరమైనటువంటి గురు శిష్య పరంపరానుగతమైనటువంటి ఒక వేదభూమి. ఇది కర్మభూమి, ఇది ధన్యభూమి, ఇది త్యాగభూమి, ఇది పుణ్యభూమి, ఇది సనాతన ధర్మ వేదిక గనక ఇక్కడ మనందరం వీటిని అన్ని వేళలా గుర్తుపెట్టుకోవాలి. రోజు ఇవే చెప్పుకోవాలి, ఇలాగే ఉండాలి కాదు, అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉండాలి, ఎప్పుడూ చేస్తూ ఉండాలి. చెప్పింది విని దాన్ని అక్కడే మర్చిపోయినట్లయితే విన్న ప్రయోజనం కూడా ఉండదు గనక మన జీవితంలో దానిని మనం స్పష్టంగా, ఉదాత్తంగా, మర్యాదగా, గంభీరంగా, సమాజ హితంగా మనం మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. కనుకనే భారతంలో ప్రధానమైనటువంటి భగవద్గీత ఈవేళ పారాయణ గ్రంథమైంది, ఈవేళ యోగశాస్త్రమైంది. ఆ యోగశాస్త్రం అన్నింట్లలో పనికొచ్చేటువంటి 360 డిగ్రీలలో ఉన్న బహుముఖీనమైనటువంటి శాస్త్రం. అది ఒక హైందవ మతానికి సంబంధించింది కాదు, మానవ జాతికి సంబంధించింది. ఏ దేశంలో ఉన్నా, ఏ జాతిగా ఉన్నా వర్గ వర్ణాతీతమైనటువంటి భావనా స్థితిని అనుగ్రహిస్తుంది గనక భగవద్గీత, భగవంతుడు పాడిన పాట. ఆ భగవంతుడు పాడాడు అంటే సమగాన ప్రియుడు గనక, సమగాన లోలుడు గనక భగవద్గీత ఏ వేదంతో సమానమంటే సమవేదంతో సమానం. అర్థం చేసుకున్నప్పుడు ఋగ్వేదంతో సమానం. కార్యకలాపాలలో మనల్ని మనం నిమగ్నం చేసుకున్నప్పుడు అది యజుర్వేదంతో సమానం. జీవితంలో దానిని అప్లికేషన్ పార్ట్ లో గనక సాధన చేయగలిగితే అది అథర్వణ వేదం. అంటే సర్వ వేదముల యొక్క స్థూల స్వరూపం ఏది అంటే భగవద్గీత. ఇది దీనికి మూలకారకుడు, గ్రంథస్థం చేసిన వాడు ఎవరు అంటే వేదవ్యాసుల వారు. ఆయన భాగవతం రాసి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని, మహిమలని, లీలా వైభవాన్ని, అవతార వైభవాన్ని మన కళ్లక్కట్టినట్టుగా భాగవత నిండా పరిచి తరచి ఉంచాడు. అయితే భాగవతం చదివితే ఏమవుతుంది, ఏమొస్తుంది అంటే ముందు కథలు తెలుస్తాయి, అది మామూలు అర్థం. సత్యసాయి భగవాను ఇదే మాట్లాడిగారు, భాగవతం ఎందుకు చదవాలి అని. ఏం లేదు. భా అంటే భక్తి, గా అంటే జ్ఞానం, వా అంటే వైరాగ్యం, తా అంటే తత్వం, ము అంటే ముక్తి. అది భాగవతం. అది చదివితే భా కింద ఒత్తు తీసేస్తే బాగవుతాం అన్నారు సింపుల్ గా. అంటే బాగు కావాలి. ఆ బాగు కావాలి అంటే మనకు తెలియకుండానే మన ఆలోచనలు అనేక రీతుల పోతూ ఉంటాయి, మనకి చెడు తలంపులు వస్తూ ఉంటాయి. వాటన్నింటి నుంచి ఒక మధుర భక్తి మార్గంలోకి రావాలంటే భాగవతం చదవాలి. లోకం చేతిలో ఓడిపోకుండా ఉండాలి అంటే భారతం చదవాలి. లోకంలో మర్యాదగా జీవించాలి అంటే రామాయణం చదవాలి. అంటే భారత భాగవత రామాయణాదులతో పాటు భగవద్గీతని, వీటన్నింటినీ కూడా అందించినటువంటి ఒక వాల్మీకి మహర్షికి కూడా నమస్కరించాలి. ఈవేళ ప్రధానంగా ఈ వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమా నామంతో ఉన్నది గనక శ్రీకృష్ణ పరమాత్మని గురించి ఇటు భారతం నిండా, అటు భాగవతం నిండా, అటు భగవద్గీత నిండా, ఇటు విష్ణు సహస్రనామం నిండా విష్ణుత్వంతో సర్వవ్యాపకత్వంతో ఒక ఆవేశించినటువంటి అవతారమూర్తిగా వ్యాసుల వారు ప్రప్రథమ లోక గురువు. ప్రప్రథమ జగద్గురువెవరు? అదే కాలంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ. కనుకనే బహుముఖీనమైనటువంటి వాంగ్మయమంతా కూడా భారతదేశంలో మాత్రమే పుట్టింది. అంతేకాదు, ఎప్పుడైనా భగవంతుడి ప్రపంచంలోకి రావాలి అని అనుకుంటే ఆయన ఎన్నుకున్న ప్రదేశం ఈ దేశమే, ఈ అసేతు సీతాచలంలోని. ఎందుకని? సర్వ ప్రపంచము భారతదేశానికి దైవాన్ని చుట్టం కోసం వచ్చింది. మనందరం కూడా అన్ని దేశాలకి వాళ్ల బిల్డింగులు చుట్టడానికి వెళ్లిపోతున్నాం, అంతే తేడా. ఇక్కడ భగవంతుడు ఉన్నాడని ఒక విశ్వాసం, భగవంతుడే నడిపిస్తున్నాడన్నటువంటి భావన, ఆ భగవత్ చింతనలో నుంచి ఒక స్వాంతన, ఒక ఆనందము, ఒక సంతోషము, ఒక బ్రహ్మానందము అన్ని అనుభవిస్తాం గనక అటువంటి ఉదాత్తమైనటువంటి వైఖరి, అటువంటి వాంగ్మయ స్వరూపమంతా ఇక్కడ పరచుకుని ఉన్నది. కాబట్టి ఇవాళ ఈ గురు పూర్ణిమకి మనం దీన్ని ఒక పండుగలాగా, ఒక యజ్ఞంలాగా, ఒక దీక్షలాగా స్వీకరించాలి.
సుందరం భారతం సరళ సుమనోహరం, వైభవం భారతం మధుర నీరాజనం. సుందరం భారతం సరళ సుమనోహరం, వైభవం భారతం మధుర నీరాజనం. హృదయమే పులకించెనే భరత గానామృతం, అందరం పాడుదాం వందే మాతరం. శీతలం శ్యామలం మాతరం సుమధుర శోభినిం మాతరం. సుందరం భారతం సరళ సుమనోహరం, వైభవం భారతం మధుర నీరాజనం. భారతదేశం మన సాయి రాముడే జన్మించిన పుణ్యదేశం, ఈ దేశ వ్యాప్తిలో సాయియుగం కనిపించను చూపులు. ఆ సాయి యుగము పరవళ్ళతో వీణమీటెను మనసులో, సాయితో జీవితం మాకో వరం. అనుక్షణం ప్రేమతో నిర్మించు మందిరం.
ప్రతి కే మహావీరో కి రాహు పే చల్ బడ్తే జాయే శక్తి దేవి జో, దిల్ కే సాగర్ మే రూప తేరా హో భక్తి దీజో మా, జినా హమే తేరే లియే.
రెండవది, ఇవాళ పౌర్ణిమ కదా, ఈరోజు రాత్రి ఇంటికి వెళ్లిన తర్వాత ఒక్కసారి వెన్నెలలో కూర్చోండి కాసేపు. ఈవేళ వెన్నెలకి ఆషాఢ పూర్ణిమ నాటి వెన్నెలకు ఓ ప్రత్యేకత ఉంది. దానిలో కాస్త బంగారం, కాస్త పసుపు, కాస్త కుంకుమ, ఈ మూడు రంగులు ఏవైతే ఉన్నాయో అవి మిశ్రితంగా ఉంటాయి. అవి ఔషధీ గుణాలతో కూడి ఉంటాయి, అంటే మెడికేటెడ్ గా ఉంటాయి. ఈవేళ వచ్చే చంద్ర కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేదాంత పార్లెన్స్ లో సుషుమ్నా కిరణాలు అంటారు. ఆ కిరణాల నిండా కూడా ఔషధులు ఉన్నాయి గనక కాసేపు గంట సేపు తొమ్మిది తర్వాత ఆ వెన్నెల్లో గన కూర్చున్నట్లయితే, ఆ చందమామను చూస్తూ ఉన్నట్లయితే ఆకాశం మొత్తం కూడా కాస్త పసుపు వర్ణంతో కనిపిస్తుంది. ఈ వర్ణన ఇలా ఉంటుంది అని దర్శనం చేసి ఈ ప్రపంచానికి చెప్పినటువంటి వారు చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారు. మహర్షి, మహాత్ముడు, ఆంధ్రదేశంలో ఉన్నాడాయన. 1995 దాకా ఉన్నారు. అటువంటి చందోలు మహర్షి వారికి నమస్కరించాలి. అలాగే ఎందరో అనంతకోటి గురుస్వరూపాలు ఈ ప్రపంచంలోకి, యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా, మానవుడు ధర్మ మార్గం నుంచి కొద్దిగా వైదొలగిరుతున్నప్పుడు, కేవలము లౌకిక భౌతికమైనటువంటి లాలసలో కూరుకుపోతున్నప్పుడు, తనను తాను వంచుకుంటున్నప్పుడు, జగత్తుని వంచిస్తున్నప్పుడు పరమేశ్వరుడు ఒక అవతారమూర్తిగా, కళావతారంగా, అంశావతారంగా, అర్చావతారంగా, ప్రభవావతారంగా, ప్రసవావతారంగా, అనుప్రవేశావతారంగా, ఆవేశావతారంగా, కారణమైనటువంటి అవతారంగా, పూర్ణావతారంగా, మహాపరిపూర్ణ అవతారంగా ఈ జగత్తులోకి రావటం పెద్దగా కొత్త ఏమీ కాదు. అయితే ఆధునిక కాలంలో కృత త్రేత ద్వాపర దాటి కలియుగం ప్రారంభంలో, దేవుడు లేడంటూ ప్రారంభమైనటువంటి ఈ యుగంలో దేవుడున్నాడు అని చెప్పడానికి మళ్లీ దైవమే దిగిరావలసి వస్తే 21 నారాయణావతారాలు పూర్ణమైపోయినాయి. కల్కి అవతారం ఈ యుగం చివరలో రావాలి. 427,000 సంవత్సరాలు ఇంకా ఈ భూగోళం ఎదురు చూడాలి. ఇప్పటికైంది 5,478 సంవత్సరాలే కలియుగంలో ప్రథమోపాదంలో ఉన్నాం మనం ఇంకా. అయితే మరి విష్ణువు రావటానికి లేదు, శివుడు పూర్ణావతారంగా రాలేదు, బ్రహ్మకు అవతారాలే లేవు, మరి ఎవరు రావాలి, ఎవడో ఒకటి రావాలి కదా అంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మూలమైనటువంటి కోటి సూర్య మండల మధ్యస్థైనటువంటి మహాత్రిపుర సుందరీదేవి, నేను ఆ బాధ్యతను స్వీకరిస్తాను అన్నది. అమ్మా, ఒక సూర్యమండలం నుంచి 120,000 మైళ్ల దూరంలో ఉన్నటువంటి నీ కిరణాలు, సూర్యకిరణాలు నేల మీద పడితే మేము అతలాకుతలం అయిపోతున్నామే, కోటి సూర్య మండల మధ్యస్థైన నీ వస్తే తట్టుకోగలదా అంటే, అందుకనే నేను లలిత అనే నామంతో వస్తాను, కలియుగానికి నేను అధిష్టాన పరదైవతాన్ని అంటూ శ్రీ లలితాదేవిగా వచ్చింది. ఆమె పేరు లలిత. లలిత అంటే చల్లనైనటువంటి అమ్మ అనర్థం అచ్చ తెలుగులో. అందుకనే ఈవేళ స్త్రీమూర్తులంతా కూడా లలితా సహస్రనామ పారాయణంలో ఒక ఆనందాన్ని అనుభవించేటువంటి ఒక స్థితి వారందరికీ కూడా ఏర్పడింది. అయితే ఈ లలితాదేవికి మరొక పేరు, అంటే మనం ఉన్నాం, మనకు అసలు పేరేమిటి, పుట్టినరోజున అసలు మనకు పేరే లేదు, పేరు పెట్టడానికి ఓ ఫంక్షన్ చేసి పేరు పెట్టారు అంతే కదా. కాబట్టి పుట్టు పేరు లేదు, మనవన్నీ పెట్టు పేరులే. కాని అమ్మవారు ఏమనుకున్నదంటే, జగజ్జనానందకరీం జయాఖ్యాం యశస్వినీం యంత్ర సుయజ్ఞయోనిం జితామితామిత్రకృత ప్రపంచాం భజామహే శ్రీ భువనేశ్వరీం తాం అంటూ ఆమె భువనేశ్వరీ నామంతో వచ్చింది. శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేసే మీకు 71వ శ్లోకమైనటువంటి రాజరాజాక్షిత రాణ్యీ రమ్య రాజీవలోచని, రంజని, రమణి, రష్యా, రణత్యంకిడి మేఖల వరకు అమ్మవారి యొక్క వర్ణన, అమ్మవారి యొక్క పురవర్ణన, అమ్మవారి యొక్క ఆవరణ వర్ణనే తప్ప ఇదిగో ఈ శ్లోకం ప్రారంభం కావటమంటే అది భువనేశ్వరి మంత్రం. అది ఒక 256 సార్లు గనక చదివినట్లయితే 900 కోట్ల లలితా సహస్రనామ పారాయణం చేసినటువంటి ఒక ఫలసిద్ది కలుగుతుంది అని ఒక క్వాంటమ్ ఫిజిక్స్ నిరూపించింది. దాని కాసేపు పక్కన పెట్టినట్లయితే ఈ లలితాదేవి స్త్రీ స్వరూపంగా ఉన్నది గనక ఆమె అన్నది, జగత్తుని అంతా నేను దత్తత తీసుకుంటాను, దత్తాధీనం చేస్తాను, దత్తనామంతో ప్రపంచాన్ని నడిపిస్తాను, కలియుగాన్ని కల్కి అవతారం వచ్చేదాకా అన్నప్పుడు ఆ దత్త స్వరూపమే ప్రప్రథమ దత్త స్వరూపం. దక్షిణాపథంలో వింధ్యపర్వతాలకి ఇవతల పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుడుగా తొట్టతొలి అవతారం తాల్చాడు. ఆ తర్వాత నృసింహ సరస్వతి ఇటువంటి అంశావతారాలు చాలా వచ్చినాయి, అక్కల్కోట మహారాజు వీరంతా కూడా. అయితే అదే సమయంలో భారతదేశంలో సంత దేశమైనటువంటి మహారాష్ట్రలో ఒకవైపు శివరామ మారుతి నాథ సాంప్రదాయాలు, మరొకవైపు ఖండోబా విఠోబా సాంప్రదాయాలు చెలరేగి ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి వేళ శిరిడీ మహాస్వామి యొక్క దివ్య అవతరణం జరిగింది. అది ప్రప్రథమ పూర్ణ దత్తావతారం. ప్రథమ దత్తావతారం శ్రీపాద శ్రీవల్లభుడు, ప్రప్రథమ పూర్ణ దత్తావతారం 1918 విజయదశమి దాకా సుమారు 89 ఏళ్లు ఆ దేహంలో ఉండి ఈ మత సామరస్యాన్ని, రామ్ రహీముల మధ్య ఉన్నటువంటి భేదాన్ని అంతరింపజేసి ద్వారకామాయిలో నివాసం చేసి, ద్వారకామాయి అంటే ద్వారకమాయి, దానికి తలుపులు లేనిది అని అర్థం. తలపులు ఉన్నది మనస్సు, తలపులు లేనిది హృదయం, దాన్ని హృదయస్థానం చేసుకున్నారు శిరిడీ బాబా. కనుకనే ఎవరైనా ఎంతటి వారైనా వారి దగ్గరకొచ్చి ఒక బౌద్ధగా, ఒక ప్రీచర్గా, ఒక పరమాద్భుతమైన అవతారమూర్తిగా ఆయన జ్ఞానాన్ని బోధించలేదు. ఇదిగో బ్రహ్మసూత్ర భాష్యం ఇది, భగవద్గీతలో సారం ఇదేం చెప్పలే. అజ్ఞానమేమిటో బోధించాడు ఆయన. అజ్ఞానమేమిటో గనక తెలిస్తే మిగిలేదంతా జ్ఞానమే కదా అన్నారు. అది అంటే గురువులందరూ జ్ఞానబోధ చేస్తారు, శిరిడీ బాబా చాలా భిన్నంగా పరమాద్భుతంగా అజ్ఞానం అంటేమిటో విచారణ చేసి, చీకటి అంటేమిటో, అస్పష్టత అంటేమిటో, అనాచారం అంటేమిటో, అవిద్య అంటేమిటో అన్నింటినీ కూడా చక్కగా నేర్పి, ఇది కానిదంతా జ్ఞానమే, మిగిలిందంతా అంటూ నానా అనేటువంటి ఒక వ్యక్తిని పట్టుకుని తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా అంటూ ఆ మూడింటి మీద ఒక సమగ్రమైన సమ్యక్ వ్యాఖ్యానం చేస్తూ శిరిడీ బాబా 1918 తన అవతార పరిసమాప్తిని చేయటం మనకు తెలుసు. అయితే ఆ అవతారమూర్తే ఆ తుది ఘడియలలో ఒక ప్రమాణం చేశారు. మళ్లీ 8 సంవత్సరాలకి ఆంధ్రదేశంలో నేను సాయిబాబా నామంతో వస్తాను అని. ఖచ్చితంగా 1926 నవంబర్ 23వ తేదీన ప్రశాంతి నిలయంలో అంటే పుట్టపర్తి గ్రామంలో సత్యసాయి భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఒక పూర్ణత్వాన్ని తీసుకుని జగత్తులోకి రావటం, ఆ వచ్చిన వారు కృష్ణుడే మళ్లీ ప్రపంచానికి వచ్చింది, కృష్ణత్వమే వచ్చింది అని చెప్పినటువంటి వారు పాండిచ్చేరిలో ఉన్నటువంటి అరవింద మహాయోగి యొక్క దివ్య దర్శనంలో నుంచి సత్యసాయి భగవానుడు ఆవిష్కృతం కావటం ఈ గురు సమన్వయంలో ఉన్నటువంటి ఒక అందమైన ఒక విలాస రేఖ. దానిలో నుంచి స్వామి రావటం, సత్యసాయి భగవానుడు నిజానికి కృతయుగం నాటి సత్యం, త్రేతాయుగం నాటి ధర్మం, ద్వాపరయుగం నాటి శాంతి ప్రేమలు, కలియుగం నాటి అహింస, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస అనబడేటువంటి 5 యొక్క సమ్యక్ సమాహార సమగ్ర విగ్రహ స్వరూపంగా సత్యసాయి భగవానుడు అవతరించటం, వారు 86 సంవత్సరాలు అవనీ సంచారం చేయటం, మళ్లీ ఆధునిక మానవుడి కోసం సూత్రవాహినితో మొదలై అనేకమైనటువంటి వాహిని స్వరూపాలుగా సొంతంగా వారు మళ్లీ ప్రపంచానికి భారతీయ తత్వ చింతనని అర్థమయ్యే రీతిలో గ్రంథస్థం చేయటం, అలాగే ఒక సేవ ఒక ప్రేమ అనేటువంటి 2 దివ్య భావనలని పరమాద్భుతమైనటువంటి సాధనా మార్గాలుగా సాధనా యోగాలుగా అనుగ్రహించటం మనకు తెలుసు.
ఆలమందలి కడంతు
బాల గోవిందుడే కనువిందు చేయుచు కదలి వచ్చే
ప్రేమ గీత వినిపించగా శాంతి పదం చూపించగా
సంభవామి పదే పదే అనుచు పలికే
సుజనామానస చోరుడు సుందరాంగుడు
శ్రీకరుడు భగవంతుడు శ్రీవాసుదేవుడు శ్రీకరుడు భగవంతుడు శ్రీవాసుదేవుడు
మంచి మార్గము భగవానుడు తెలిపిన భక్తి యోగము
భలే భలే సులభము బహు మంచి మార్గము భగవానుడు తెలిపిన భక్తి యోగము
యోగక్షేమము చూసే భగవంతుడుండగా ఆ చింతన ఈ చింతన చేయనేలా
శరణంటే కరుణించి మోక్షమిస్తానంటే ఆ ధర్మము ఈ ధర్మ
మహుపాలింపగమలా వచితివా మాయా మానుష వేషముదా
ఏ ప్రేమని చితివో గోపాల మాకు, ఆ ప్రేమ వాహినిలో కరిగిపోయా.
అలాగే ఈ దత్త సాంప్రదాయంలో అన్ని వేళలా ఆయన ఒక ప్రమాణం చేశాడు దత్తుడు. 24 జీవుల నుంచి లేదు 24 గురువుల నుంచి నేను విద్య నేర్చుకుంటూనే ఉంటాను అని. అంటే 24 అంశాలుగా దత్తుడు ఉంటాడు అని ఒక అర్థం. ఇక రెండవది, ఎవరు దత్తుడు అంటే హూ అడాప్ట్స్ ద వరల్డ్, హూ అడాప్ట్స్ హిమ్సెల్ఫ్ టు ద వరల్డ్. రెండు అంటే జగత్తుని దత్తత తీసుకున్నవాడు దత్తుడు, జగత్తుకి దత్తమైనవాడు దత్తుడు. సత్యసాయి భగవానుడి యొక్క దివ్య చారణాన్ని సంచారణాన్ని విచారణ గనక చేసినట్లయితే స్వామి జనుల మధ్య, జగతి మధ్య, జనజీవనం మధ్య ఒక పరమాద్భుత దివ్య అంతర్వాహినిగా ఒక ప్రవాహం చేసినటువంటి అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. మన అదృష్టం ఏమిటంటే వ్యాసుల వారిని చూడలేదు, వాల్మీకిని చూడలేదు, రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, కనీసం శిరిడీబాబాని కూడా చూడలేదు. కానీ గతానుగతంగా అనేక కాలాల నుంచి, దేశాల నుంచి, అనేకమైనటువంటి వ్యక్తుల నుంచి వీరంతా చైత్య పురుషులని విన్న కారణంగా ఆ గురుభావంతో వారిని సేవిస్తూ, ప్రేమిస్తూ, భావిస్తూ, సంభావిస్తూ, ఆరాధిస్తూ, అనుసరిస్తూ జీవితం గడుపుతూ వచ్చాం. అయితే మన అదృష్టమేమో కాని ఒక పూర్ణావతారి ఈ జగత్తులోకి వచ్చినటువంటి వేళ మనం కూడా ఒక జన్మ ఎత్తాం. అది అటువంటి భగవంతుడితో మాట్లాడగలిగాం, ఆ భగవంతుణ్ణి చూడగలిగాం, భగవంతుణ్ణి తాకగలిగాం, భగవంతుడు ఏం చెప్తున్నాడో వినగలిగాం, విని అర్థం చేసుకోగలిగాం, అర్థం చేసుకున్న దాన్ని ఆచరించగలిగాం, ఆచరిస్తున్న దానిలో నుంచి అనుభవాన్ని పొందుతున్నాం, ఆ అనుభవంలో నుంచి ఒక పరమ చరమమైనటువంటి ఒక విభూతి స్థాయి వైపు మన అడుగులు వడివడిగా వెళుతున్నాయి గనక ఒక సంస్కారాన్ని, ఒక భావనాస్థితిని, ఒక అక్షర జ్ఞానాన్ని, ఏ రకమైనటువంటి అరమరికలు లేని సంపూర్ణ జ్ఞానాన్ని అనుగ్రహించినటువంటి సత్యసాయి భగవాను గురుమూర్తిగా భావన చేస్తూ వారికి నమస్కరిద్దాం. అట్లాగే ఆదరణ అంటే ఒక వ్యక్తి, ప్రేమ అంటే మరొక వ్యక్తి, జ్ఞానము అంటే మరొక వ్యక్తి, ఈ రకంగా అనేకమైనటువంటి గురుస్వరూపాలన్నీ కూడా మనకి బోధ చేస్తూ వచ్చినాయి. ఈ బోధాకృతిగా ఉన్నటువంటి గురుస్వరూపాలకి మనం వందనం చేయాలి. ఇవాళ ఈ గురు పూర్ణిమ నాడు పరమాత్మ ఈ సర్వ ప్రకృతిని కూడా వ్యాపించి ఉంటాడు. ప్రధానంగా ఆషాఢ పూర్ణిమ నాడు రవి అంటే సూర్యుడు అనబడేటువంటి చైతన్యము, శుక్రుడు అనబడేటువంటి ఒక సౌందర్యం, అందం వేరు, సౌందర్యం వేరు. అందం ఇంద్రియాలను రెచ్చగొడుతుంది, సౌందర్యం ఇంద్రియాలను నిగ్రహింపజేస్తుంది. అమ్మవారి పరంగా దైవపరంగా చెప్పే ఏ విషయమైనా అది సౌందర్యమే, జీవుడి పరంగా చెప్పేదంతా అది సౌందర్యం కాదు. అందుకే శంకర భగవత్పాదులు తాము లలితా సహస్రనామ భాష్యానికి సౌందర్యలహరి అని పేరు పెట్టారు. ఆ సౌందర్యలహరి అంటే అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి గుణగాన విశేషం. దాన్ని అనేకమైనటువంటి గురుస్వరూపాలు ఈ ప్రపంచంలో తమ వ్యాఖ్యానాలతో, తమ ప్రవచనాలతో, అనేకమైనటువంటి రీతులలో పూర్ణ వాంగ్మయాన్ని, ఋషిప్రోక్తమైనటువంటి విషయాలని సర్వ జగత్తుకి సమర్థవంతంగా అందిస్తూ ఈ జాతి యొక్క సౌందర్యాన్ని, ఔన్నత్యాన్ని, సౌభాగ్యాన్ని సుసంపన్నం చేస్తూ జాతిని నడిపిస్తున్నటువంటి వేళ అనంతకోటి గురుస్వరూపాలకి మనం నమస్కరిద్దాం. వీరితో పాటుగా ఈవేళ మనం పండగ చేసుకున్న, ఒక మంచి కార్యక్రమం చేసిన, ఈవేళ కాస్త నాలుగు మాటలు మాట్లాడగలిగిన, ఓ భగవంతుణ్ణి స్తుతించాలన్నా, నుతించాలన్నా, గీతించాలన్నా, స్వాగతించాలన్నా మనకు దిక్కైనటువంటి శంకర భగవత్పాదులకు నమస్కరిద్దాం. ఎందుకంటే వందే గురూణాం చరణారవిందే సందర్శిత స్వాత్మసుఖావబోధే జనస్యయే జంగలికాయమానే సంసార హాలాహల మోహశాన్యై అంటూ అనంతకోటి గురుస్వరూపాల యొక్క దర్శన మాత్రం చేత, స్పర్శన చేత, కేవల సంభాషణ చేత, కేవలము తలపు చేత, చూపు చేత, ఒక స్పర్శ చేత, ఒక భావన చేత మన సంసారం వలన, అంటే ఈ ప్రపంచం వలన, ఈ జన్మ వలన, ఈ దేహం వలన ఏర్పడిన అన్ని ప్రారంధాలు తొలుగుతాయి అని ఆ గురువు యొక్క మహోన్నతమైన స్థితిని మనకి పరిచయం చేస్తూ వారి దివ్య శ్రీచరణారవిందాలకి నమస్కరిద్దామన్నారు. అట్లాగే గురుపాదుకా పీఠిక స్థవంలో మనం గనక చూసినట్లయితే శ్రీభూయిత శ్రీహరి చిహ్నితాభ్యాం అగశ్చరేకాద విరంచితాభ్యాం నమో నమస్సు గురుపాదుకాభ్యాం, అంటే గురుపాదుకలకి నమస్కరించాలి అని ఉంది. ఆ గురుపాదుకలకి ఏమున్నాయంటే గురువుగారి పాదాల అడుగున అగస్త్యరేఖలున్నాయి, మన అరచేత కర్మరేఖలున్నాయి. ఈ చెయ్యి వెళ్లి ఆ గురువుగారి పాదాన్ని గనక తాకినట్లయితే, పాదుకని తాకినట్లయితే అగస్త్యరేఖలు అన్నింటినీ అది మింగగలదు గనక, అన్నింటినీ జీర్ణం చేసుకోగలదు గనక, ఒక్కొక్క స్పర్శలో నుంచి అప్పటిదాకా ఏర్పడిన కర్మఫలాలన్నీ మిట్టిగేట్ అవుతాయి, నశించిపోతాయి. కనుక గురుపాదుకకి నమస్కరించమన్నది భారతీయ సంస్కృతి. గురుపాదము వేరు, గురుపాదుక వేరు. పాదుక మహామహిమాన్వితమైంది. కనుకనే త్రేతాయుగంలో మనందరం రామాయణంలో వింటాం, శ్రీరామచంద్రుడి దగ్గర నుంచి భరతుడు, నేను మళ్లీ నందిగ్రామానికి వెళ్తాను, పట్టాభిషేకం అయ్యేదాకా నేను అయోధ్యలో అడుగు పెట్టను, కనుక నీకున్న రెండు పాదుకలు నాకు ఇవ్వమని తీసుకెళ్లాడు. తీసుకెళ్లి నందిగ్రామంలో ఒక అందమైన సింహాసనం చేయించాడు. సింహాసనంలో రామపాదుకలు రెండూ పెట్టాడు. ఝంకారం మగు సామగానములతో శివాలిని గీతికాలంకర్మీణ మనోజ్ఞ దానములతో లవణ్యరేఖా నితంతం వైతను పాదుకాయుగమున్ ప్రోజ్జత్ సింహపీఠంబుపై శంకాపేతముగా గవుంచి రఘువంశ స్వామిగా చూచుచున్. విశ్వనాథ వారు ఎంత అద్భుతమైన దర్శనం చేసుకున్నాడో చూడండి. ఆ రామపాదుకలు రెండూ తీసుకెళ్లి సింహాసనం మీద పెట్టి ఆ రామస్వామి కూర్చున్నాడు అన్నట్టుగా చూసుకుంటున్నాడట. ఆ రాముడికి ఇష్టమైనటువంటి సమగానం చదివాడట, వేదం చదివాడట, వెళ్లిన వాళ్లందరికీ కూడా బహుమతులు ఇచ్చాడట. రాముడి దగ్గరకు వచ్చిన వాడు ఒట్టి చేత్తో వెళ్ళటానికి వీలు లేదు అన్న భావనలో మళ్లీ ఒక్కసారి పేరలలు తీసుకోండి, సమాంతరంగా విచారణ చేయండి. సత్యసాయి భగవానుడికి దగ్గరకు వెళ్లిన వాడెవడు ఒట్టి చేత్తో వెనక్కి వెళ్లలేదు. ఆ ఒట్టి చెయ్యి వస్తువు మాత్రమే కాదు, జ్ఞానం తీసుకెళ్లిన వాళ్ళు ఉన్నారు. స్వామి చెప్పారు, మీరంతా మీకు కావలసిన అక్కరలేనివన్నీ ఇక్కడ వదిలిపెట్టండి, కావలసినది ఇక్కడి నుంచి కొంత తీసుకెళ్లండి, తీసుకువెళ్లి ఈ ప్రపంచానికి ఇవ్వండి. When something is given to you, it is not to you alone, it is through you to the world. అది మనకి ఏదన్నా ఇస్తే మన సొంతం లేదు, దాని మీద మనకు ఏ హక్కు లేదు. ప్రపంచానికి ఇవ్వాలి, చెప్పాలి, అర్థమయ్యేట్లుగా చెప్పాలి. ప్రౌఢ ప్రౌఢనిజానుభూతి కలిత దైతేంద్రజాలో గురు స్వశిష్య బోధయ తత్సత్యం ఆశ్రితావన్. ఒక గురుత్తముడైనటువంటి రామకృష్ణ గురుదేవులు లేకపోతే నరేన్ వివేకానందుడు అయ్యుండేవాడు కాదు, నరేన్ నరేన్గానే ఉండిపోయేవాడు. ఒక రమణ మహర్షి గనక లేకపోతే ఒక కావ్యకంఠులు ఉండగలిగేవారు కాదు, ఒక అరవిందుల వారు లేకపోతే ఒక శ్రీమాత ఉండేది కాదు, ఒక సత్యసాయి లేకపోతే కొన్ని కోటాను కోట్ల భక్తులు ఉండగలిగేవారు కాదు. అంటే కాలాన్ని బట్టి, దేశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, విలువలను బట్టి, జాతి యొక్క ప్రారంభాన్ని బట్టి ఈ గురువులు తమ తమ పాత్రని నిర్దిష్టంగా ఒక కమిట్మెంట్తో అంటే నిబద్ధతతో దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇది ఒక గురు ప్రవాహం, ఇది ఒక అనంత వాహిని. ఈ వాహిని స్వరూపంలో సర్వదేవత అతీత స్వరూపులైనటువంటి సత్యసాయి భగవానుడి యొక్క దివ్య శ్రీచరణారవిందాలకు మళ్లీ మనందరం మరొక్కసారి ప్రణమిల్లుతూ ఎవరి ఎవరి గురువు ఎవరో వారందరికీ వారందరినీ ఇవాళ తలుచుకోండి. ఆ గురువులు ఎవ్వరూ గుర్తులేకపోతే మీ తల్లిని గుర్తుపెట్టుకోండి, మీ తండ్రిని గుర్తుపెట్టుకోండి. తల్లి బతికుంటే ఇవాళ ఆమెను సంతోషపెట్టే పనిచేయండి. మీ సంపాదనలో నుంచి కొంత తీసుకెళ్లి ఆమెకి ఇవ్వండి, ఆనందాన్ని కలిగించండి. నీ వల్ల నేను ఇంతటి దాన్నైనాను ఇంతటి వాడినైనానని వాళ్ళకి చెప్పండి. మనం చెప్పకపోతే వాళ్ళకి అర్థం కాదు. ఏమో నేను చేయగలిగినంత నా పిల్లలకి చేశానో లేదో అని తల్లి అనుకునేటువంటి వేళ ఇవాళ సాయంకాలం మీరు గనక మీ తల్లి దగ్గర తీసుకుని వెళితే ఆ తల్లి పొందే ఆనందం మామూలు ఆనందం కాదని, ఈ లోకంలో మనం ఉన్నందుకు, లోకంతో కూడి ఉన్నందుకు, లోకాతీతమైన భావ సంపదని కలిగినందుకు తల్లిని తండ్రిని గురువుని ఈ ముగ్గురు కలిపితే దైవం అనే భావనలోకి మనం వెళ్లాలి. చివరగా కబీర్దాస్, నిరంతర రామనామ స్మరణాంచిత దేహి అయినటువంటి కబీర్దాసు ఊరు చివర తపస్సు చేసుకుంటుంటే అంటే జపం చేసుకుంటుంటే అది నామజపమైతే ఆయన గురువు ప్రతిరోజు వెళ్లి దర్శనమిచ్చేవాడు. శిష్యుడి దగ్గరికి ఆయన నడిచి వెళ్లేవారు. కానీ ఒక రోజున విశేషమేమిటంటే ఆ గురువుగారు ఎవరో ఒక వ్యక్తిని కూడా వెంబడి పెట్టుకుని వచ్చాడు. ఆ రెండో వ్యక్తి కూడా గురువుగారు వలె ప్రకాశమానంగా వెలిగిపోతున్నాడు. దూరం నుంచి కబీర్దాస్ చూశాడు, ఇవాళ నా గురువు ఎవరో ఒక మహాత్ముణ్ణి వెంబడి పెట్టుకొస్తున్నాడు, మరి నేనిప్పుడు ఎవరికి నమస్కరించాలి? గురువుక, గురువుతో వచ్చిన అతిథిక. జ్ఞాని అయినా ఒక్క నిమిషం ఆందోళన పడ్డాడు. అయితే జ్ఞానికి ఆందోళన ఉండదు, స్పష్టత ఉంటుంది. ఆయన అనుకున్నాడు, రెండో ఆయన ఎవరో నాకేం తెలుసు. గురు గోవింద్ దోనూఖడే కాకే లాగూపాయే, బలిహారి అపనే గురు గోవింద దియో బతాయే అంటూ గురువుగారికి నమస్కరించాడు. ఎందుకంటే అయ్యా, నువ్వు తెచ్చిన వారెవరో నాకు తెలియదు, నువ్వు చెప్పేదాకా. ఇగో ఇప్పుడే చెప్తున్నావు కదా నేను దైవాన్ని వెంబడి పెట్టుకొచ్చాను అని. నువ్వే చెప్పకపోతే నీతో వచ్చిన వాడు దైవం అని నాకెవరు చెప్తారు? కనుక దైవాన్ని చూపించిన గురుత్తమా నీకు వందనం అన్నాడు. అది ఇది భారతీయ సంస్కృతిలో గురుస్థానంలో ఉన్నటువంటి ఆ బలము, తేజము, దానిలో ఉన్నటువంటి ఓజస్సు, దానిలో ఉన్న రజస్సు, దానిలో ఉన్న మహస్సు, దానిలో ఉన్న అంతస్సు. ఇది ఒక పరిపూర్ణ భావనా భూమిక గనక అనంతకోటి గురుస్వరూపాలకి, ఋషి కోటికి, మహాకోటికి, అనేక మంది భారతీయమైనటువంటి తత్వ సిద్ధాంతం ద్వారా మట్టిబెడ్డలన్నింటినీ కూడా మణిబింబాలుగా తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులకి, అధ్యాపకులకి, ఆచార్య సత్తములకి అందరికీ కూడా మనం గురువందనం చేస్తాం. ఉపాధ్యాయుడు అంటే ఉన్నది ఉన్నట్టుగా పుస్తకంలో ఉన్నది మనకు చెప్పేవాడు. అధ్యాపకుడు అంటే దాన్ని బాగా చదివి అధ్యయనం చేసి తనకు తోచిన రీతిలో సమన్వయం చేసేవాడు. ఆచార్యుడు అంటే శాస్త్రంలో ఉన్నదానిని తాను ముందు ఆచరించి అనుభవించి ఆ అనుభవాన్ని ప్రపంచానికి ఇచ్చేవాడు గనక ఆచరించి చూపించేవాడు ఆచార్యుడు. ఉపాధ్యాయుడు కావాలి, అధ్యాపకుడు కావాలి, ఆచార్యుడు కావాలి, గురువు కావాలి. అసలు దైవమే గనక గురువైతే అంతకంటే అదృష్టం లేదు. శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో ఆయనకిద్దరు గురువులు, లోకగురువైన విశ్వామిత్రుడు, జ్ఞానగురువైన వశిష్ఠుడు. ద్వాపరయుగానికి వచ్చేప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మకి ఒకడే గురువు సాందీపుడు, చాలా స్వల్పకాలం. కలికాలంలో మన యుగంలోకి వస్తే గురువెరగని దైవం ఎవరంటే సత్యసాయి భగవానుడే. ఆయనకు గురువు లేరు, రావటం రావటమే మహా చైత్యంగా నేను సాయిబాబాను అంటూ ప్రకటిస్తూనే 188 దేశాలలో ఇవాళ ఎప్పుడైతే మనం ఇవాళ కోటి సమితిలో ఈ గురు పూర్ణిమని జరుపుకుంటున్నామో ఇట్లా సమస్తమైనటువంటి దేశాలలో స్వామి పరంగా, వేదవ్యాసుల వారి పరంగా వారి వారి గురు పరంపరని స్మరించుకుంటూ ఈ గురు పూర్ణిమ సర్వ ప్రపంచానికి కూడా ఉపదేశనం చేయాలని, మార్గోపదేశనం చేయాలని, ఆత్మోన్నతి వైపు మనందరినీ నడిపించాలని, మనలో ఉన్నటువంటి చీకటి కోణాలు తొలగిపోవాలని, వెలుగులు పూర్ణంగా వెలుగొందాలని, మన జీవితమంతా పూర్ణిమావాలికగా సాగాలని సర్వదేవత అతీత స్వరూపులైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని, అనంతకోటి గురుస్వరూపాలని మనసా వచసా శిరసా ప్రార్థన చేస్తూ మీ అందరికీ శుభకామనలు తెలియజేస్తూ ఈ క్షణం నుంచి మళ్లీ వచ్చే సంవత్సరం అంటే మరొక ఆషాఢ పూర్ణిమ వరకు జీవితమంతా వెలుగు వెల్లువ కావాలని, అది వెన్నెల ఏరువాక కావాలని స్వామి దానికి కావలసిన శక్తిని, యుక్తిని, రక్తిని, భక్తిని, పూర్ణత్వాన్ని సంపూర్ణంగా అనుగ్రహించుగాక అని మంగళాశాసనం చేస్తూ సాయిరాం.
ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. వ్యాస పూర్ణిమ, గురి పూర్ణిమ మీద ఇంత అద్భుతమైన ప్రసంగాన్ని మనందరికీ అందించినటువంటి శ్రీ విఎస్ఆర్ మూర్తి గారికి రేడియో సాయి బృందం తరపున మనఃపూర్వక కృతజ్ఞతలు. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వన్ సభామండపం నుండి వేదం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయ్యండి. జై సాయిరాం.